యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను, వెల్లగించుటకును విరుగగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నా. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, ఉదయ కాలమున మీ పాద సన్నిధి మాకు తోడుగా ఉంచావు, మీకు వందనాలు. మీ సన్నిధి ప్రసన్నత మాకిచ్చావు, మీకు వందనాలు. చివరి కాలంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఎక్కడెక్కడో కూడిన మేమందరము తండ్రి ఏక మనసుతో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని మహిమపరచడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కొందనాలు. మేము మీ వాక్యము ప్రతిసారి మీ నోటి వాక్ను విన్న ప్రతిసారి మా జీవితాలను నూతనపరచుకునే ధన్యత మాకివ్వండి. ఎవరి కాలంలో ప్రభా మిమ్మెల్లనైన శ్రమతో మాతో మాట్లాడి మరొకసారి శరీర ఆత్మలను నూతనపరచుకునే ధన్యత అనుగ్రహించమని మా అందరితో మీరు మాట్లాడమని ఈ ప్రార్థన మరక్షకుడైన క్రీస్తు యేసు వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం యిర్మీయా ప్రవక్త ప్రవచించినటువంటి కొన్ని మాటలు ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. యిర్మీయా అంటే అర్థం ఏమిటంటే ఎగ్జాల్టింగ్ గాడ్ అని, ఎగ్జాల్టింగ్ గాడ్. అయితే దేవుని వాక్యంలో యిర్మీయాను గురించి చెప్పినటువంటి మాటలు ఏమిటంటే మొదటి అధ్యాయము 4వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు చెప్పాను అని ఉంటుంది, ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని చెప్పాడు. ఈ మాటలు దేవుడు యిర్మీయాతో చెప్తా ఉన్నాడు. ఈ మాటల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి. ఒకటి అనాయింటెడ్, ఇంకొకటి అపాయింటెడ్. అనాయింటెడ్ అంటే ప్రతిష్ఠించటం, అపాయింటెడ్ అంటే నియమించటం. దేవుడు ఒక వ్యక్తిని నియమించడానికి ముందు, ప్రవక్తగా నియమించడానికి ముందు వారిని ప్రతిష్ఠిస్తాడు. ఈరోజు దేవుని సంఘాలలో కాపరులుగా ఉన్నటువంటి అనేకులు నియమింపబడిన కాపరులు, ప్రతిష్ఠించబడిన కాపరులు, దేవుని చేత ప్రతిష్ఠించబడి నియామకం లేనటువంటి కాపరులున్నారు. దేవుని చేత ప్రతిష్ఠించబడి, దేవుని చేత నియమించబడి ప్రతిష్ఠింపబడని కాపరులు కూడా ఉన్నారు. దేవర్ అపాయింటెడ్ బట్ నాట్ అనాయింటెడ్. ఇంకొక కొంతమంది అయితే దేవర్ అనాయింటెడ్ బట్ నాట్ అపాయింటెడ్. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అంటే దేవుని చేత ప్రతిష్ఠించబడి దేవుని చేత నియమించబడాలి. అయితే దేవుని చేత ప్రతిష్ఠించబడి ఆయన చేత ప్రవక్తగా నియమించబడినటువంటి యిర్మీయా గర్భములో రూపింపక మునిపే దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు మనల్ని ప్రతిష్ఠించున్నాడు. యిర్మీయాకు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని అప్పగించాడు. ఈ పని ఏమిటంటే, ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క ఉగ్రతను గురించి తెలియచేయటం, ఇశ్రాయేలీయులకు వారి యొక్క క్రియలను గురించి బయల్పరచటం, ఇశ్రాయేలీయులకు వారి యొక్క విశ్వాస రాహిత్యాన్ని తెలియచేయటం, ఇశ్రాయేలీయులకు వారి క్రియల వలన వారిపైకి రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి ప్రకటించటం. వీటన్నిటినీ ఇశ్రాయేలు జనాంగానికి ప్రకటించటానికి, ప్రవచించటానికి దేవుడు యిర్మీయాను గర్భమున రూపింపక మునుపే ఎన్నుకున్నాడు. ఇంకొక మాట ఏమిటంటే, గర్భమున రూపింపక మునుపే మనలను తెలిసినటువంటి దేవుడు గర్భము నుండి బయలుపడక మునుపే ప్రతిష్ఠించిన దేవుడు. అనాయింట్మెంట్ అనేది తల్లి గర్భము నుండి బయలుపడక మునుపే దేవుడు ప్రతిష్ఠించాడు యిర్మీయాని. ఈరోజు దేవుని సేవకులు అని పిలుస్తున్నటువంటి వారు దేవుని చేత ప్రతిష్ఠించబడాలి, దేవుని చేత నియమించబడాలి. రూపింపక మునుపే యిర్మీయాను ఎరిగినటువంటి దేవుడు, గర్భము నుండి బయలుపడక మునుపే ప్రతిష్ఠించినటువంటి దేవుడు, గర్భము నుండి బయలుపడక మునుపే జనములకు ప్రవక్తగా నియమించబడినటువంటి ప్రవక్త యిర్మీయా. అందుకొరకే ఎటువంటి భయము లేకుండా దేవుని వాక్యాన్ని, దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాటను ఉన్నది ఉన్నట్లు ప్రకటించినటువంటి ప్రవక్త యిర్మీయా ప్రాణానికి భయపడలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, ఎన్నో ఛాలెంజెస్ ను ఎదుర్కొంటూ ఇశ్రాయేలీలకు దేవుని వాక్యాన్ని గురించి, రాబో ఉగ్రతను గురించి వివరించటం ప్రతిష్ఠించబడినటువంటి యిర్మీయా చేసినటువంటి పని. అయితే దీనికి ముందు యిర్మీయా చెప్పినటువంటి మాట ఏమిటంటే, మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుతా ఉన్నాను. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను. చిన్నతనంలోనే పుట్టక మునిపే ఎరిగిన దేవుడు గర్భము నుండి బయలుపడక మునిపే ప్రతిష్ఠించి నియమించినటువంటి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను. నేను ఎవరెవరి దగ్గరికి పంపిస్తున్నాను వారందరి దగ్గరికి నువ్వు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి, నేను నీకు ఏది ఆజ్ఞాపించితనో దానిని వివరించాలి. ఈరోజు దేవుని వాక్యం చెప్పే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించి, నేనే వాక్యాన్ని నీ ప్రజలకు వివరించాలి, నేనే సంగతులను నేను ప్రకటించాలి, ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ఈ ఉదయకాల ధ్యానంలో వాక్యం చెప్పడానికి ముందు, ప్రభా నీ బిడ్డలకు నేను ప్రవచించవలసినటువంటి లేక నేను ప్రకటించవలసినటువంటి వాక్యం ఏమిటి, నేను నాకున్నటువంటి వాక్ చాతుర్యంతో దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదు. దేవుని వాక్యంలో పౌలు భక్తులు చెప్తుంటాడు, వాక్ శక్తి చేత దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, ఆయన నాకు ఏది అనుగ్రహించాడో దానే నేను ప్రకటించాలి, ఆయన ఏది చెప్పమని నాకు డైరెక్ట్ చేశాడో దానిని నేను ప్రకటించాలి. నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు పోవలను, అందరి యొద్దకు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఎవ్వరికీ భయపడి దేవుని వాక్యాన్ని కొంత మాత్రమే ప్రకటించకూడదు. ప్రకటించేది ఎటువంటి వాక్యంగా ఉండాలి అంటే, దేవుడు ఏది అనుగ్రహించాడో, ఎటువంటి హెచ్చరికలు తన ప్రజలకు చేయమని హెచ్చరించాడో, ఆ హెచ్చరికలను చేయటానికి ముందుకు నడవాలి. ఇది మనం ఎన్నుకొనవలసినటువంటి దేవుని పరిచర్య విధానము, దేవుని పరిచర్య విధానం. నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు వెళ్ళవలెను, నో ఎక్సెప్షన్. ఎవరి దగ్గరకు వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, రాజు దగ్గరకు వెళ్ళమంటే రాజు దగ్గరకు వెళ్ళాలి, జ్ఞానుల దగ్గరకు వెళ్ళమంటే జ్ఞానుల దగ్గరకు వెళ్ళాలి, పాపుల దగ్గరకు వెళ్ళమంటే పాపుల దగ్గరకు వెళ్ళాలి. నేను నిన్ను పంపువారు అందరి యొద్దకు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన అన్ని సంగతులను చెప్పవలెను. దీనిలో ఇంకా ఎడిటింగ్ లేదు. దేవుడు ఏ మాట చెప్పమంటే ఆ మాట, ఎన్ని మాటలు చెప్పమంటే అన్ని మాటలు స్పష్టంగా కమ్యూనికేట్ చేసి చెప్పాలి. అయితే ఎటువంటి మాటలు అంటే వీటిలో, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఎటువంటి మాటలు ఉంటాయి అంటే, దేవుడు పెట్టినటువంటి మాటలు మాత్రమే యిర్మీయా నోటిలో ఉన్నాయి. సొంత మాటలు లేవు, కథలు లేవు, అల్లరి చిల్లరి ముచ్చట్లు లేవు. ఈరోజు వాక్యం ప్రకటించటం ప్రారంభిస్తే వాక్యం చదివి పిట్టకథల్లోకి వెళ్ళి సాయంత్రం వరకు పిట్టకథలు చెప్పి ప్రార్థనతో ముగించటం అలవాటు చేసుకున్నారు. వినేవాళ్ళకి కూడా వినసొంపుగా ఉంటాయి. మధ్యలో రెండు జోక్స్ వేస్తారు, నవ్వుతారు. మధ్యలో ఇష్టమైనటువంటి ఒక మంచి కథ చెబుతారు. కానీ ఈ మాటలు, దేవుడు నా నోట ఉంచిన మాటల, నేను ప్రకటించడానికి ఎన్నుకొనబడిన తర్వాత నా నోట దేవుడు ఉంచినటువంటి మాటలను నేను ప్రజలకు ప్రకటించాలి. ఈరోజు దేవుని చేత నా నోట ఉంచబడిన మాటలను నేను ప్రకటించాలి. అయితే కొంతమంది ఎన్నుకొనబడకపోయినా, నియమించబడకపోయినా, ప్రతిష్ఠించబడకపోయినా వాక్యాన్ని ప్రకటించడానికి వస్తే సంఘాలలో అల్లరి చిల్లరి మాటలతోటి, పిట్టకథలతోటి, నవ్వులతోటి, ఎటువంటి ఆత్మీయ హెచ్చరికలు లేకుండా వాక్యాన్ని ప్రారంభించి ముగించేటువంటి వారు ఎక్కువైపోయారు. వారి దగ్గరికి పరిగెత్తేటువంటి విశ్వాసులు కూడా ఎక్కువైపోయారు. అయితే యిర్మీయాని దేవుడు ఎన్నుకున్న తర్వాత ఒక మాట చెప్తున్నాడు. ఎందుకొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అంటే, రెండు విషయాలు. ఎందుకు ప్రకటించాలి, ఎలా ప్రకటించాలో యిర్మీయాకు దేవుడు చెప్పి ఆయన నోట వాక్కును ఉంచి పంపించాడు. ఎందుకు ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, ఎవరికి ప్రకటించాలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఎవరికి ప్రకటించాలంటే, నేను ఎవరి వద్దకు నిన్ను పంపుతున్నానో వారందరికీ వాక్యాన్ని ప్రకటించాలి. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి వాక్యం ప్రకటించాలో యిర్మీయాకి దేవుడు నిర్ణయించాడు. ఏ సమయంలో వాక్యాన్ని ప్రకటించాలో నిర్ణయించాడు, ఎక్కడ నిలబడి వాక్యాన్ని ప్రకటించాలో కూడా దేవుడు నిర్ణయించాడు. 6వ అధ్యాయాన్ని చూసినట్లయితే, 7వ అధ్యాయంలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి మాట అచ్చటనే ప్రకటించమన్నాడు. ఎక్కడి నుంచి ప్రకటించాలంటే, దేవుని మందిరములో కాదు, యెహోవా మందిర ద్వారము యొద్ద నిలబడి మాట అచ్చటనే ప్రకటించము. ఎక్కడ ప్రకటించాలో కూడా దేవుడు యిర్మీయాకు తెలియజేస్తా ఉన్నాడు. ఎక్కడ నిలబడి ప్రకటించాలి అంటే మందిర ద్వారం దగ్గర నిలబడి ప్రకటించమన్నాడు. మందిరములో పులిపీటెక్కి కాదు, మందిర ద్వారము యొద్ద నిలబడి ఈ వాక్యాన్ని ప్రకటించు. నేను నీకు ఇచ్చినటువంటి వాక్యము, ఏ వాక్యము ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి, ఎక్కడ ప్రకటించాలి, ఎవరికి ప్రకటించాలో నియమించాడు దేవుడు. 7వ అధ్యాయంలో నీవు యెహోవా మందిర ద్వారము యొద్ద నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటించుము అని చెప్తున్నాడు 7వ అధ్యాయము. అదే సమయంలో 26వ అధ్యాయానికి గుర్తు తీసుకుని వెళ్తాను. యిర్మీయా గ్రంథము 26వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించి మాటలన్నీ యెహోవా మందిరములో ఆరాధించుటకు వచ్చి యూదా పట్టణస్థులందరికీ ప్రకటించము. ఎవరికి ప్రకటించాలి, ఎక్కడ ప్రకటించాలో చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో మందిరము యొక్క 7వ అధ్యాయంలో యెహోవాకు 7వ అధ్యాయంలో మందిర యిర్మీయాకు ప్రత్యక్షము, నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి మాటలు చెప్పమన్నాడు. మందిర ద్వారము యొద్ద సెర్మన్ ఆఫ్ జెర్మియా అట్ ద ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ద టెంపుల్, 7వ అధ్యాయము. ఇన్ ద టెంపుల్, మందిర ఆవరణములో 26వ అధ్యాయంలో ఉన్నటువంటి సెర్మన్. ఎక్కడ నిలబడి వాక్యాన్ని ప్రకటించాలి, ఎవరికి ప్రకటించాలి అంటే 26వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని అయితే, నీవు యెహోవా మందిర ఆవరణం నుంచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకు వచ్చి యూదా పట్టణస్థులందరికీ ప్రకటించాలి. 26వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రకటన విశ్వాసులు యూదా పట్టణస్థులు అందరికీ ప్రకటించాలి, మందిర ఆవరణములో ప్రకటించాలి, మందిరంలో ఆరాధించుటకే వచ్చినటువంటి యూదులందరికీ ప్రకటించాలి. అందుకొరకే దేవుడు ఎవరికి ప్రకటించాలి, ఎక్కడ ప్రకటించాలి, దేవుడు ఎన్నుకునేటువంటి దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి యిర్మీయాకు తెలియచేస్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ ఎందుకొరకు అంటే నవ్వించడానికి కాదు. ఈరోజు భలే చెప్పాడు పాస్టర్ గారు అనుకుంటే ఇంటికి వెళ్తానికి కాదు, భలే నవ్విచ్చాడు అనుకుంటే ఇంటికి వెళ్తానికి కాదు, పిట్టకథలతో సంతోషించడానికి కాదు. దేవుని వాక్యాన్ని వినేది, దేవుని వాక్యము ప్రకటిస్తే దేవుడు తన నోరు విప్పి తన వాక్యాన్ని ప్రకటిస్తే, ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరిలో ఒక వ్యక్తి చెబుతా ఉన్నాడు, ఆయన మాటలు వింటూ ఉంటే నీ హృదయము మండలేదా అని చెబుతా ఉన్నాడు. నీ హృదయము మండలేదా, వాక్యం వింటూ ఉంటే బండలాగా ఉన్నటువంటి హృదయము మండిపోవాలి. అది దేవుని వాక్కు, ముచ్చట్లతో కాదు, పిట్టకథలతో కాదు. దేవుని వాక్కు వింటుంటే, అమ్మాయి గ్రామానికి నడుస్తూ వెళ్తూ ఆ మాటలు వింటూ ఉంటే నీ హృదయము మండలేదా అనేటువంటి మాట. ఈరోజు మన జీవితంలో అనేక సార్లు దేవుని వాక్యాన్ని విన్నాం, ప్రతి దినము దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఏ రోజైనా నీ హృదయము మండిందా, దేవుని వాక్కు నీ హృదయాన్ని మండించిందా, దేవుని సన్నిధికి నిన్ను నడిపించేటువంటి వాక్కు, నీ జీవితం నీకు కనిపించే విధంగా చెప్పినటువంటి వాక్కు అది. దేవుని వాక్యం వింటూ ఉంటే మన జీవితం ఏంటో మనకు కనిపించాలి, మనం చేసేటువంటి క్రియలు మనకు అర్థం కావాలి, మన ఆలోచనలు మన తలంపులు దేవునికి అంగీకారమైనవా కావా సరి చేసుకోవటానికి వాక్యం వింటూ ఉంటే హృదయము మండాలి. అందుకొరకు దేవుడు యిర్మీయాని అనుకున్నాడు. అటువంటి వాక్కును దేవుడు వినిపిస్తాడు, అది దేవుని నోటి నుంచి వచ్చేటువంటి వాక్కు. ప్రతిష్ఠించబడినటువంటి పరిచారకులు, నియమించబడినటువంటి పరిచారకులు చెబితే నీ హృదయం మండదు. హృదయము మండాలి అంటే ఆ మాటలు వింటుంటే నీ హృదయము మండలేదా అనేటువంటి మాట. ఎప్పుడు హృదయము మండుతుంది అంటే దేవుని వాక్కు మాట్లాడితే, దేవుని హెచ్చరికలు వింటే అది మన హృదయాన్ని మండిస్తుంది, మన జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు నేను చేసినటువంటి తప్పులు పాపాలు, ఆయనకు వ్యతిరేకంగా నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి మాట ప్రతి క్రియ నా కళ్ళకు కనిపిస్తుంది దేవుని వాక్యం వింటూ ఉంటే, ఆయన మాట్లాడితే మన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. అందుకొరకే యిర్మీయాకు ఒక మాట చెప్తా ఉన్నాడు, 10వ వచనాన్ని చదువుతున్నాను. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్కును ఎలా ప్రకటించాలి, ఎందుకొరకు అంటే పెళ్లగించుటకు, విరుగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు అని రాయబడు. పెళ్లగించాలి. పెళ్లగించటం అంటే ఏంటంటే, పెళ్లగించటం అంటే ఇక తిరిగి మళ్లీ మొలక రాదు దానిలో నుంచి, వేళ్ల నుంచి పెళ్లగించి అవతల పడేయాలి. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపపు ఆలోచన క్రియ దేవుని వాక్యం వింటూ ఉంటే పెళ్లగించబడాలి. పెళ్లగించబడటం అంటే వేర్లతో సహా తీసి పెరిగి వేసి పక్కన పడేయాలి. పెళ్లగించాలి. ఈరోజు నా జీవితంలో ఉన్నటువంటి పాపపు ఆలోచన నన్ను విడిచి వెళ్లటం లేదు. నా తలంపుల్లో ఉన్నటువంటి, నా క్రియల్లో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు నా జీవితం నుంచి వెళ్లిపోవటం లేదు. కానీ దేవుడు మాట్లాడితే, దేవుడు హెచ్చరిస్తే ఆ పాపము పెళ్లగించబడుతుంది, హృదయంలో నుంచి పెళ్లగించబడుతుంది. ఇక ఎప్పటికీ తిరిగి మొలవటానికి అవకాశం లేనంతగా ప్రతి వేరు పీకివేయబడుతుంది, వేర్ల నుంచి పీకివేయబడుతుంది. డెంటల్ డాక్టర్కి వెళ్ళండి, డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పన్ను పెళ్లగించి తీసేస్తాడు, ఇక చిన్న ముక్క కూడా మిగలదు. రూట్ మొత్తం లాగి అవతల పడేస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటే మన జీవితంలో ఉన్నటువంటి పాపము పెళ్లగించబడాలి. ఇంకొక మాట ఉంది, విరుగొట్టుటకు. ఈ మాటలు కూడా వినకపోతే నశింపచేయుటకు. మనం నిలవబడితే, మనం ఎక్కడ నిలవబడ్డామో అది దేవునికి అంగీకారం కాకపోతే ఆయన పడద్రోయటానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అనేక మంది రాజులను సింహాసనంలో నుంచి పడద్రోసినటువంటి రాజు, సింహాసనముల నుండి పడద్రోసినటువంటి రాజు, అధికారం నుండి పడద్రోసినటువంటి రాజు, అధికారం ఉంది అంటే దేవుని కంటే ఎక్కువ అని అనుకునేటువంటి స్థితిలో పడద్రోసినటువంటి రాజు. అయితే పళ్ళగించుటకు, విరుగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుట మాత్రమే కాదు, ఆయన వాక్యం వింటూ ఉంటే ఆయన తిరిగి కట్టేటువంటి దేవుడు. ఆయన విరుగొట్టడం మాత్రమే కాదు, తిరిగి కట్టేటువంటి దేవుడు. ఆయన విరుగొడతాడు, ఆయన శక్తి చేత తిరిగి కట్టుతాడు. జీవితాన్ని తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన పాపాన్ని పెళ్లగించి విరుగొట్టినటువంటి దేవుడు తిరిగి కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన వాక్ వింటూ ఉంటే పెళ్లగించి విరగొట్టినటువంటి దేవా, నన్ను తిరిగి కట్టు అని ప్రార్థన చేయాలి. నన్ను తిరిగి కట్టు. కట్టటమే కాదు, పెళ్లగించిన దేవుడు నాటడానికి ఇష్టపడుతున్నాడు. ఇది పరిచర్య. పెళ్లగించినటువంటి దేవుడు నాటుటకు ఇష్టపడుతున్నాడు. మన హృదయంలో నుంచి పాపాన్ని పెళ్లగించి లాగి అవతల పడేస్తే ఆయన తిరిగి ఆయన వాక్యాన్ని మన హృదయంలో నాటడానికి ఇష్టపడుతున్నాడు. నాటబడినటువంటి వాక్యము ఫలించి విస్తరించలాగున యెహోవా చేయి చాపిన నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చినని చెప్తున్నాడు. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈ మాటలు ఎందుకొరకంటే పెళ్లగించుటకు మాత్రమే కాదు, నాటుటకు కూడా. దేవుని మాటలు, ఆయన వాక్యం వింటూ ఉంటే హృదయం మండితే మన జీవితంలో మనం చేసినటువంటి, మన దేవునికి అంగీకారం కానటువంటి, మన జీవితంలో క్రియలను, ఆలోచనలను, తలంపులను పెళ్లగించి తీసి బయట పడవేసినటువంటి దేవుడు తిరిగి మన హృదయంలో ఆయన వాక్యాన్ని నాటడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ఎన్నుకొనినటువంటి యిర్మీయాతో చేపిస్తున్నాడు. This is the mission that entrusted. Yirmiyaku devudu appaginchinatvanti karyam idi. Nen evar daggariki pampinchano variki vakyanni prakatinchu. Nen ekkada prakatinchamantano akkada vakyam prakatinchu. Nen ela prakatinchamantano ala prakatinchu. Nee noru vippu, nee notana vakyanni padutunnanu. Rendava adhyayam. 5వ వచనంలో, వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగినట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయినటువంటి జనాంగం గురించి చెప్తా ఉన్నాడు. వీరికి దేవుని వాక్యాన్ని వివరించాలి. నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థుల మగులట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయేది. ఈరోజు మనము ఈ లోకంలో వ్యర్థమైన దానిని ఎన్నుకుంటే మనము వ్యర్థులుగా దేవుని నుంచి దూరంగా వెళ్లిపోతాం. వారికి దేవుని వాక్యాన్ని వినిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వ్యర్థమైన దానిని అనుసరించి వ్యర్థులుగా మారిపోయినటువంటి వారికి దేవుని వాక్యము ఎవరికి ఈ వాక్యాన్ని ప్రకటించాలి అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నేనెవరి దగ్గరికి నిన్ను పంపించాను వారికి ప్రకటించు. 18వ వచనంలో యూదా రాజుల యొద్దకు గాని ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఎంత అద్భుతం అండి, దేవుడు నియమించాడు. 5వ వచనంలోనే చెప్పాడు, నేను నిన్ను నియమించి తిని గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నియమించి తినని చెప్పాడు. అని ఎందుకు నియమించాడంటే 18వ వచనం ఎంత అద్భుతం, ఎవరిని విడిచిపెట్టలేదు. వాక్యం ఎవరికి అందాలో వారి వారి స్థాయిని బట్టి దేవుడు ఒక మాట చెప్తున్నాడు యిర్మీయాకి, యూదా రాజుల యొద్దకు పంపుతున్నాను వాక్యాన్ని ప్రకటించు వారికి, ప్రధానుల యొద్దకు పంపుతున్నాను వారికి నా వాక్కును ప్రకటించు, యాజకుల యొద్దకు పంపుతున్నాను నా వాక్కును ప్రకటించు, దేశ నివాసుల యొక్క నేను పంపుతున్నాను నా వాక్కును ప్రకటించు. అతి వాక్యాన్ని ప్రకటించడానికి వీళ్ళలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నిన్ను పోయినను ప్రాకారం గల పట్టణము స్తంభముగా గోడగా ఉండినట్లు ఇతనున నిన్ను నియమించున్నాను. ఎలా నియమించాడంటే ఈ వాక్యం చెప్పడానికి వెళ్తున్నటువంటి యిర్మీయా ప్రాకారం గల పట్టణము అని రాయబడుతుంది. యిర్మీయా అనే ప్రకారం గల పట్టణము, ప్రకారం గల పట్టణంగా నిర్మించడానికి ఏంటంటే ఫుల్ ప్రొటెక్షన్, సంపూర్ణమైనటువంటి రక్షణ. నువ్వెక్కడికి నేనేది చెప్పమన్నది రాజుల దగ్గరికి వెళ్లి చెప్పు, యాజకుల దగ్గరికి వెళ్లి చెప్పు, దానుల దగ్గరికి వెళ్లి చెప్పు, దేశ నివాసుల దగ్గరికి వెళ్లి చెప్పు, కానీ నేను ప్రకారం గల పట్టణంగా నిలబడతాను. ప్రాకారం కట్టబడితే ఎవరు అటాక్ చేయరు, ప్రాకారం కడితే ఒక పట్టణం చుట్టూ ప్రాకారం ఉంటే ఆ ప్రాకారం సంపూర్ణమైనటువంటి రక్షణను ఇస్తా ఉంటుంది. నేను ఇత్తడి గోడలుగా మారుస్తాను, నో వన్ కెన్ అటాక్. నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే రాజులకు ప్రకటించిన, ప్రధానులకు ప్రకటించిన, యాజకులకు ప్రకటించిన, దేశ నివాసులకు ప్రకటించినా కూడా ఏ అపాయం రాకుండా నేను చూస్తాను. ఎవరికి ప్రకటించాలంటే వ్యర్థమైన దాని యందు మనసు ఉంచి వ్యర్థముగా మారిపోతున్నటువంటి నా జనుల దగ్గరికి వెళ్లి నువ్వు ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు. ఈరోజు ఈ దేశంలో నిన్ను నన్ను దేవుడు ఉంచడానికి ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం, ఈ కారణం ఏమిటంటే మనము 150 కోట్ల అన్య జనుల మధ్య దేవుడు నిలవబెట్టాడు. సమయం అనక అసమయం అనక వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈ వాక్ను ప్రకటించడానికి 7వ అధ్యాయంలో చదువుతున్నాం. 7వ అధ్యాయము మనం ఇప్పుడు చదువుకున్నట్లు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాటలు చెప్పు అంటున్నాడు. యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాటలు చెప్పు. ఏడవ అధ్యాయం రెండవ వచనము, నీవు యెహోవా మందిర ద్వారమును నిలువబడి మాట అచ్చటనే ప్రకటించుము, యెహోవాకు నమస్కారము చేయుటకు ఈ ద్వారములో పడి ప్రవేశించు యూదా వారలారా, యెహోవా మాట వినుడి. ఆలయానికి వస్తున్నారు కాని ఆయన మాట వినటం లేదు. ఇది నేటి క్రైస్తవ విశ్వాస సమాజ స్థితి కూడా. ఆలయానికి వస్తున్నారు కాని ఆయన మాట వినటం లేదు. ఈరోజు ఆలయాల్లో, నేను ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో అడ్మినిస్ట్రేషన్ చూస్తా ఉన్నాను, భయము లేని క్రైస్తవ్యం, భయము లేని యాజకత్వం, భయము లేనటువంటి సంఘ కాపరులు, భయము లేనటువంటి సంఘ సభ్యులు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాని మీద ఇష్టం, ఒకరికి అధికారం మీద ఇష్టం, ఒకరికి దేవుని సన్నిధిలో సమర్పించినటువంటి కానుకలు ఇష్టం, కొంతమంది వాక్యాన్ని ఇష్టపడేటువంటి వారు, దేవుని భయం కలిగినటువంటి వారు. వెదకి చూచినా కనిపించటం లేదేమో అనిపిస్తా ఉంది. అయితే ఈ ద్వారములో పడి ప్రవేశించు యూదా వారలారా, యెహోవా మాట వినడు. మీరు వస్తుంది దేవుని సన్నిధికే కాని ఆయన మాట మీరు వినటం లేదు. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములో పడి వస్తున్నటువంటి ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి యెహో ఇశ్రాయేలు యొక్క దేవునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మలను నివసింపచేయునట్లు మా మార్గములను మీ క్రియలను దిద్దుకునడి, మార్గములను క్రియలను దిద్దుకునడి. ఇది వార్నింగ్. ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలో కూడి వచ్చినట్టు మనందరికీ కూడా దేవుని వాక్కు సమయం లేదు. ఇట్స్ నాట్ టైం లిమిటెడ్. యిర్మీయా కాలంలో దేవుడు చేసినటువంటి హెచ్చరిక ఈ దినాలలో మనకు కూడా హెచ్చరిక. యిర్మీయా సమయంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల ఆత్మీయస్థితి ఎలా ఉందో ఇప్పటి క్రైస్తవ విశ్వాసుల ఆత్మీయస్థితి కూడా అలాగే ఉంది. అందుకొరకు యెహోవా చెప్తున్నటువంటి మాట, దేవుడు చెప్తున్నటువంటి మాట, యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి. ఎందుకంటే నేను ఈ స్థలమున మిమ్మలను నివసింపచేయనట్లు మీ మార్గములను క్రియలను దిద్దుకొనడి అని చెప్తున్నాడు. దిస్ ఈస్ ద వార్నింగ్. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గమును, నీ క్రియలు, ఈ రెండు దిద్దుకోవాలి. దిస్ ఈజ్ ద వార్నింగ్. నీ మాటలు, నీ క్రియలు దిద్దుకోవాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడతాము, దేవుని ఆలయానికి వెళ్ళటం ఇష్టపడతాము. సూపర్ఫిషియల్ ట్రస్ట్ అన్నాడు ఒక భక్తుడు. సూపర్ఫిషియల్ ట్రస్ట్, సూపర్ఫిషియల్ ఫెయిత్, లోకానికి కనిపించే విధంగా విశ్వాసులాగా కనిపిస్తున్నాం గాని మన క్రియలు దిద్దుకోవాలి. మన మార్గములను సరిచేసుకోవాలి. వాక్యం వింటున్నటువంటి మనకు అర్థమవుతూ ఉంటుంది, నా జీవితంలో నేనే క్రియను దిద్దుకోవాలి. ఈ వాక్యం వింటూ ఉంటే నీ హృదయం మండితే నీవు సరి చేసుకోవాల్సినటువంటి క్రియలు, నీవు నడవవలసినటువంటి మార్గము దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు. వింటావు కానీ పెడచెవిని పెడతావు. మనం పెడచెవిని పెట్టినప్పుడే దేవుడు పల్లగించుటకు, విరుగగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు వెనుకాడడు. జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది దేవుని హెచ్చరిక. మనం ఇష్టపడేది దేవుని ఆలయం. చాలా మంది దేవుని ఆలయాన్ని ఇష్టపడతారు. ఆలయంలో పెద్ద నేనని చెబుతారు. నేను ఎడ్లపాడు అనేటువంటి గ్రామానికి వెళ్ళాను వాక్య పరిచర్య కొరకు. అక్కడున్న స్కూల్ పరిస్థితులు చర్చించడానికి వెళ్ళాను. లూథరన్ హై స్కూల్ చర్చ్ మైక్లో అనౌన్స్ చేశారు. చర్చ్లో అనౌన్స్ చేస్తే లుంగి కట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ కథను లేచి వచ్చాడు. నేను ఈ చర్చి పీసీసీ మెంబర్ రండి అని చెప్తున్నాడు. భయము లేని క్రైస్తవ్యం, భయము లేని క్రైస్తవ్యం. మార్గములను క్రియలను దిద్దుకునుడి అని చెప్తాను. నేను పీసీసీ మెంబర్ అంటే దాని అర్థం ఏమిటంటే వారికి కావాల్సింది ఆలయం, ఆలయంలో ఉన్నటువంటి దేవుడు కాదు. ఆలయం ఆలయంలో ఉన్నటువంటి అధికారం ఇష్టం, ఆలయంలో ఉన్నటువంటి దేవుడు అంటే భయం లేనటువంటి జీవితం. అందుకొరకు దిస్ ఇస్ సూపర్ఫిషియల్ ట్రస్ట్, సూపర్ఫిషియల్ ఫెయిత్. ఒకవేళ ఇటువంటి ఆత్మీయస్థితి మనలో ఉందేమో, సూపర్ఫిషియల్ గా మనం కనిపిస్తా ఉన్నాం మేము. ఆ పరిచర్య చేస్తున్నట్టు, ఈ పరిచర్య చేస్తున్నట్టు, క్యాలెండర్ పరిచర్య చేస్తున్నట్టు లోకానికి కనిపిస్తున్నామేమో, కానీ దేవుడు ఈరోజు సరి చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. లేకపోతే పెళ్లగించుటకు, విరుగగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు వెనకాడాడు దేవుడు. మనం చదువుకున్నటువంటి వాక్యము యెహోవా మాట వినుడి, ఈ మాట ఎవరికి చెప్తున్నాడంటే ఆలయంలో ప్రవేశిస్తున్నటువంటి వారికి చెప్తున్నాడు. అందరు ఆలయంలో ప్రవేశిస్తూనే ఉన్నారు, ఆలయానికి వస్తూనే ఉన్నారు, కానీ దేవుడు వారికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, మీ క్రియలను దిద్దుకొనుడి అని. సంత వీధుల్లో ప్రకటించిన వాక్యం కాదు ఇది, ఆలయంలోనికి ప్రవేశిస్తున్నటువంటి వారికి ప్రకటించినటువంటి వాక్యం. ఈ వాక్యం ఏమిటంటే మీ క్రియలను దిద్దుకునుడి, మీ మార్గములను సరిచేసుకునుడి అని. వీరంతా ఆలయానికి వస్తున్నారు కానీ వారి క్రియలు సరిగా లేవు, వారి మార్గములు సరిగా లేవు. అందుకొరకు దేవుడు యిర్మీయా ద్వారా ఆలయ ద్వారం దగ్గర నిలబడి, అయ్యో ఆలయానికి వస్తున్నారు కానీ మీ క్రియలను మీరు దిద్దుకోలేదు, ఆలయానికి వస్తున్నారు కానీ మీ మార్గములను మీరు సరిచేసుకోలేదు, మీకు ఆలయం ఇష్టం మీ ఆత్మీయ జీవితం కంటే. మీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోకుండా మీరు ఆలయానికి వస్తే ఉపయోగం ఏంటి? ది ఎక్స్టర్నల్ రిలిజియన్ అండ్ రిచువల్స్. సంఘానికి రావటం లేక ఎస్ఎఫ్జే కార్యకలాపాలలో పాలు పంచుకోవటం మాత్రమే చాలు అని అనుకోవద్దు. ఇవన్నీ ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్. అయితే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, ఆయన మాట వింటున్నావా లేదా? ఆయన మాట వింటే నీ మార్గాన్ని సరిచేసుకోవాలి, ఆయన మాట వింటే నీ క్రియలను దిద్దుకోవాలి. ఇవన్నీ లేకుండా నాకు ఆలయం అంటే ఇష్టం, నాకు ఎస్ఎఫ్జె పరిచర్య అంటే ఇష్టం, ప్రతి మీటింగ్కి నేను అటెండ్ అవుతాను అయ్యగారితో కలిసి, దేవుని వాక్ హెచ్చరిస్తా ఉంది, ఆయన మాటను విని ఆయన వాక్ను గైకుంటే మనం మన మార్గములను సరిచేసుకుని మన క్రియలను దిద్దుకునేటువంటి వారిగా ఉంటాము. ఇన్నర్ స్పిరిచువల్ రియాలిటీ గురించి రాస్తా ఉన్నాడు. ఇన్నర్ స్పిరిచువల్ రియాలిటీ ఇదేమిటంటే, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుకుడి. మేము ఆలయానికి వస్తున్నాము, ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయము, మేము దేవుని ఆలయం ఇష్టపడి ఇక్కడికి వస్తున్నాము. 3 సార్లు చెప్పాడు 4వ వచనంలో, 7వ అధ్యాయం 4వ వచనము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారు, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకునకండి. మంచి పరిచర్య చేస్తున్నాం అనుకుంటున్నాం మేము, కానీ నీ మార్గములను నీ క్రియలను చూచేటువంటి దేవుడు. నువ్వు ఆలయానికి ప్రతి ఆదివారం వస్తున్నావా లేదా కాదు, నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు, నువ్వెంచుకున్న మార్గాన్ని చూస్తా ఉన్నాడు, అది సరిచేసుకున్నావా లేదా చూస్తా ఉన్నాడు. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకునకండి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని, ఇప్పుడు చెప్తున్నాడు, మీరు అట్లా మోసకరమైనటువంటి ఆత్మీయ జీవితం జీవించకుండా మీ మార్గములను క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని అప్పటి నుంచి ఏం చేయాలో చెబుతా ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? మొదటిది ప్రతివాడు తన పొరుగు వాణిల తప్పక న్యాయం జరిగించాలి. రెండు, పరదేశులను తండ్రి లేని వారిని విధవరాంట్రను బాధింపకూడదు. మూడు, ఈ చోట నిర్దోషమైన రక్తము చిందించకూడదు. నాలుగు, మీకు కీడు కలుగ చెయ్యి అన్య దేవతలను అనుసరింపక నడుచుకునే ఎడల నాలుగు విషయాలు చెప్పాడు. ఈ నాలుగు విషయాల్లో మొదటి మూడు విషయాలు మనుషులకు మనుషులకు మధ్య సంబంధాన్ని కూర్చి, నాలుగవ మాట మాత్రం మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి. నాలుగవ మాటను ఇంకొకసారి చదువుతున్నా. మీకు కీడు కలుగ చెయ్యి అన్య దేవతలను అనుసరించద్దు. నీవు అనుసరించవలసింది తండ్రి అయిన దేవుని. ఆయన రక్షకుడు కనుక ఆయనను అనుసరించాలి. ఆయన సర్వమును తన నోటి మాటతో సృష్టించిన దేవుడు కనుక ఆయన మాటలు ఆలకించాలి. ఆయన నిన్ను ఆయన రూపములు మనము మన రూపములు అను నిన్ను చెక్కి ఉన్నాడు కాబట్టి ఆయనను అనుసరించాలి. ఆయన మహిమ శరీరాన్ని ఆయన తండ్రితో ఉండేటువంటి ఆ గొప్ప ధన్యతను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు రక్తునిగా ఈ లోకానికి తిరిగి వచ్చినటువంటి యేసయ్యను బట్టి ఆయనను అనుసరించాలి. యేసయ్యను అనుసరించాలి. ఆయన సిలువలో మన కొరకు చిందించినటువంటి రక్తాన్ని బట్టి ఆయనను అనుసరించాలి. ఆయన సిలువలో పొందినటువంటి గాయాలను జ్ఞాపకం తెచ్చుకొని ఆయనను అనుసరించాలి. ఆయన సిలువలో పలికినటువంటి క్షమాపణ మాటలను బట్టి ఆయనను అనుసరించేటువంటి వారిగా ఉండాలి. ఆయన రక్షణ కార్యములో మనము భాగస్థులం కావాలి. నీవు నేను రక్షణలోనికి వస్తే క్రీస్తు సిలువకు ఫలాలుగా మిగిలిపోతాం. లేకుంటే పౌలు భక్తుడు చెప్పినట్లు, అయ్యో సిలువ నా జీవితంలో వ్యర్థమైపోతుందన్నాడు పౌలు భక్తుడు. ఒకవేళ మన జీవితంలో పరిచర్యలో ఉన్నట్లు ఉన్నాం కానీ సిలువ మన జీవితంలో వ్యర్థమవుతుందేమో, క్రీస్తు శ్రమలు మన జీవితంలో వ్యర్థమైపోతున్నాయేమో, ఆయన చిందించిన రక్తము ఆయన పొందిన గాయాలు మన జీవితంలో వ్యర్థమైపోతున్నాయేమో, ఇవదే కాలం సరిచేసుకుందాం. మీకు కీడు కలుగ చెయ్యి అన్య దేవతలను అనుసరించొద్దు. ఎవరిని అనుసరించాలో కూడా స్పష్టంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనం పిలువబడినటువంటి వారిగా ఉంటాం, విశ్వాసులుగా ఉంటాము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్ను యిర్మీయా ప్రకటిస్తుంది దేవుని ఆలయం వద్ద నిలువబడి ఆలయంలోనికి వెళ్తున్నటువంటి వారికి. ఇది నా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని చెబుతూ ఆయన ఆలయంలోనికి వెళ్తున్నటువంటి వారికి బోధించినటువంటి వాక్యం ఇది. దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు కాదు, ఆలయానికి దూరంగా ఉన్నటువంటి వారి కొరకు కాదు, ఇది ప్రత్యేకంగా ఆలయానికి వస్తున్నటువంటి వారి కొరకు బోధించినటువంటి వాక్యము. 7వ అధ్యాయం అంతా కూడా ఏడవచనాన్ని చదువుతున్నాను. ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితలకు ఇచ్చినటువంటి దేశమున మిమ్మల్ని కాపురముంచుదను. ఒకవేళ మీరు ఈ నాలుగు పనులు చేస్తే తన పొరుగు వానేడల న్యాయము పరదేశులకు తండ్రి లేని విధవరాండ్రను బాధింపక నిర్దోషమైన రక్తం చిందించక కీడు కలుగజేయి అన్య దేవతలను అనుసరించకుండా ఉంటే, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ స్థలమున తనకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మలను కాపురముంచుదను. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. అవి మీకు నిష్ప్రయోజనం, ఉపయోగములైనటువంటి మాటలపైన విశ్వాసం ఉంచుతున్నాం. చర్చ్ అలోన్ కెనాట్ మేక్ అస్ రైట్ విత్ గాడ్. చర్చ్ అలోన్ కెనాట్ మేక్ అస్ రైట్ విత్ గాడ్. మనం వెళుతున్నటువంటి ఆలయము, మనము చేస్తున్నటువంటి లోక పరిచర్య, ఇదొక్కటి మాత్రమే మనల్ని దేవునితో సమాధానపరచదు. దేవునితో సమాధానపరిచేది క్రీస్తు సిలువ రక్తము. ఆయన సిలువ రక్తంలో మనము కడుగబడితే తండ్రితో సమాధానపరచబడతాము. ఈరోజు వాక్యము వినేది ఎందుకొరకు అంటే మన జీవితాలను సరిచేసుకొని, మన క్రియలను సరిచేసుకొని, మన మార్గములను సరిచేసుకొని తండ్రితో సమాధానపరచబడటానికి వాక్యాన్ని వినాలి. అటువంటి వాక్కును గైకొనాలి. ఆలయంకు వెళ్తే తండ్రితో సమాధానపరచబడరు, కానీ ఆయన వాక్కును గైకొని, ఆయన వాక్యమును గైకొని మన క్రియలను సరిచేసుకుంటే తండ్రితో సమాధానపరచబడతాం. 9వ వచనం చదువుతున్నా. ఇదేమి మీరు జార చోర క్రియలను, నరహత్యలను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలుకు ధూపం వేయుచున్నారు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే అంటా ఉన్నాడు. వీరు కూడా ఆలయానికి వస్తున్నారు, జారత్వం చేస్తున్నటువంటి వారు ఆలయానికి వస్తున్నారు, చోరులు ఆలయానికి వస్తా ఉన్నారు. మనం ఎరుగని దేవతలను పూజిస్తూ మనం దేవుని ఆలయానికి వెళ్తున్నాము, నరహత్య చేస్తూ దేవుని ఆలయానికి వెళ్తున్నాము. నరహత్య అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటం మాత్రమే కాదు, మన క్రియలను సరిచేసుకోకుండా దేవుని ఆలయానికి వెళ్తే ఆలయము మన జీవితంలో వ్యర్థమైపోద్ది. ఆలయము కంటే ఆలయంలో ఉన్నటువంటి దేవుడు చాలా ప్రాముఖ్యము. ఆలయాన్ని ఇష్టపడేటువంటి వారి సంఖ్య పెరిగింది, ఆలయంలో ఉన్నటువంటి దేవుని ఎడల భయం కలిగినటువంటి వారి సంఖ్య తగ్గిపోతా ఉంది. అందుకొరకే ఆలయ ద్వారము యొద్ద నిలబడి వాక్యాన్ని చెప్పమంటున్నాడు దేవుడు. ఈ వాక్యము విశ్వాసులకు, ఆలయాన్ని ఇష్టపడేటువంటి వారికి చెప్తున్నటువంటి వాక్యం. 12వ వచనము. నేను నా నామమున నిలిపిన షిలోహునందు నా స్థలమునకు పోయి విచారణ చేయడి, ఇస్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను వారికి చేసిన కార్యము చూడుడి. నా ప్రజలే ఇస్రాయేలీలు, కాని వారి దుష్టత్వాన్ని బట్టి, వారిలో మార్పు లేని ఆత్మీయ స్థితిని బట్టి వారికి నేను చేసినటువంటి కార్యాన్ని మీరు షిలోహుకు వెళ్లి చూడండి. షిలోహులో దేవుని మందసము పట్టబడినప్పుడు ఏలీ కుమారులు హోస్ని ఫినేహస్ వీరిద్దరు మరణించిన తర్వాత, ఈ వార్త విని ఏలీ కూలి మరణించిన తర్వాత పెద్ద కుమారుని భార్య అక్కడే మరణించింది. అయ్యో, మందసము పట్టబడింది. దేవుని షిలోహులో ఇస్రాయేలీల అనుభవము, 4,000 మంది కూలిపోయారు. ఇటువంటి ఆత్మీయ స్థితిని చూసి పాఠం నేర్చుకోమంటున్నాడు. షిలోహులో నేను ఇస్రాయేలీలకు చేసినది చూడండి. 13వ వచనము. నేను మీతో మాట్లాడినను, పందెల కడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు మిమ్మల్ని పిలిచినా మీరు ఉత్తరమీకు ఉన్నవారే ఈ క్రియలన్నింటినీ చేస్తా ఉన్నారు. నేను మాట్లాడుతున్నాను, మీరు వినరు. నేను హెచ్చరిస్తా ఉన్నాను, మీరు వినరు. మిమ్మల్ని పిలుస్తా ఉన్నాను, మీరు ఉత్తరమీయరు, కానీ దేవుని ఆలయానికి వస్తారు. కాబట్టి నీవు ఈ జనుల కొరకు ప్రార్థన చేయకము అంటున్నాడు. ఇంక వీళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు, ఇక వీరి కొరకు ప్రార్థన చేయొద్దు. అయితే 7వ అధ్యాయంలోనే 23వ వచనం చదువుతున్నాను. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యందును, మీరు నాకు జనులయ్యందురు. నా వాక్కును మీరు అంగీకరించిన ఎడల, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, నా ఆజ్ఞలను మీరు అంగీకరించిన ఎడల, అంగీకరించి మీ క్రియలను సరిచేసుకుని మీ మార్గములను సరిచేసుకుంటే నేను మీకు దేవుడనయ్యందును, మీరు నాకు జనులయ్యందురు. మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి. క్షేమకరమైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడ మహోన్నతుడ, మీ ఘనమైన నామానికి మేము చెల్లిస్తూ ఈ ఉదయ కాలమున మీ పాదసన్నిధికి వస్తున్నాం తండ్రి. మేము ఆలయానికి వెళ్తున్నాము కానీ మా మార్గమును సరిచేసుకోలేదు, మీ వాక్యాన్ని వింటున్నాము కానీ మా క్రియలను సరిచేసుకోలేదు ప్రభా. ఆయన ఆలయం కంటే ఆలయంలో ఉన్న మీరు ఆత్మీయంగా మాకెంతో ప్రాముఖ్యత, ఆయన మేము వ్యర్థమైనటువంటి వాటి అందు మనసులో ఉంచుతున్నాం. మేము సహాయం చేయండి. ఉదయకాలం ఇచ్చినటువంటి హెచ్చరికను మేము గాయకుంటున్నాం. మా జీవితాలను సరిచేసుకునేటువంటి ఈ హెచ్చరికను బట్టి, మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునేటువంటి ఈ హెచ్చరికను బట్టి మీకు మహిమ చెల్లిస్తూ, కుడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మీ ఆత్మతో నింపమని, మీ గాయపడిన హస్తంతో ముట్టమని, ఆత్మీయంగా బిడ్డలందరినీ బలపరచమని, శారీరకంగా వారికి ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుక సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.